తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, గురువులు శిక్షిస్తే నష్టం లేదట. అది ఉందండి అక్షుభ్రమైన పద్యం. నువ్వు జైల్లో పెట్టినా నాకే నష్టం లేదన్నాడు ఆయన. ఎందుకంటే కొంతమంది తిట్టినా శపించినా కూడా వరమే. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు అన్నదమ్ములు చెలిగాండ్రులు శిక్షడునే. మన గురువులు మనల్ని శిక్షిస్తే అది కొరత కాదు, తల్లిదండ్రులు శిక్షిస్తే కొరత కాదు, పెద్దవాళ్ళు శిక్షిస్తే, స్నేహితులు శిక్షిస్తే కొరత కాదు. సత్యం మీద నిలబడేటప్పుడే చెప్పి మనం మంచి మీద నిలబడేటప్పుడు వీళ్ళు మన పరీక్షించడానికి శిక్షిస్తారు, అది మనకి కటాక్షమే. మంచి కష్టపడి గురువు గారికి సేవ చేస్తున్నాడు అనుకుందాం ఒకడు, అప్పుడు ఆ గురువు గారు చడమల తిట్టాడితే ఆ తిట్టింది ఎంత తిరిగి అంత ఆశీర్వచనం పెట్టారు. ఎందుకంటే ధర్మంగా ఉండవు కనుక అది గురువుల కటాక్షమే తప్ప శిక్ష కాదు. ఎదపేలుగా ఇప్పుడు అంటున్నాడు, తర్వాత తర్వాత ఇంకా వేరే ఉంటుంది మాకు. మేము మానవులం కాదు దానవులం. అటువంటి మా దగ్గరకు వచ్చి దానం అడిగి కూర్చుని నువ్వు నన్ను బంధించి నీ పాదం నెత్తి మీద పెడితే అంతకంటే అదృష్టం ఉందయ్య నాకు. ఎందుకు ఎంతకాలం బ్రతికితే మాత్రం, ఎంతకాలం బ్రతికితే ఎన్ని సుఖాలు అనుభవిస్తే ఉంది, ఎన్ని సిగరెట్లు కాగితే ఉంది, ఎన్ని కాఫీలు తాగితే ఉంది, ఎన్ని రకాల సుఖాలు పొందితే మాత్రమే ఉంది, నీకోటి వాడి శిక్ష ఒక్కటి చాలు నాకు. ఒక అద్భుతమైన పద్యం ఇప్పుడు చెప్పాడండి. ఈ పద్యానికి ఈ మధ్యన కాకినాడకు సంబంధించిన ఒక పౌరాణిక అర్థం చెప్పాడండి రామరామ టీవీలో. నాకు జీవితం వరకు వచ్చింది చెలియే మృత్యుట అంటే మా ఆవిడే నాకు మృత్యు, చుట్టమే ఎవడు, మా చుట్టాలు మా ఇంటికి వచ్చే చుట్టాలు ఎవడు చెప్పాడు ఆయన. దానికి ఇదే అర్థం చెప్పాడు ఆయన. పెళ్ళమే మృత్యువు అంటే అది పెళ్లి చేసుకోకండి దిక్మాల పెళ్ళం, మన ఇంటికి వచ్చే చుట్టమే ఎవడుట, ఇదే అర్థం. ఇది పోతల గారికి తెలిస్తే వెంటనే మర్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుని బతి. చెలియే మృత్యు అంటే మృత్యుదేవత నీకు ఏమైనా స్నేహితుడా? మృత్యు మనకు స్నేహితుడు, చుట్టవే యముడు. యముడు మనకు చుట్టవా అర్థం అనమాట. యముడు మనం తచ్చేటప్పుడు మా చుట్టం ఆయన వదులుతాడా అని అంత, అది దాని అర్థం. దానికి నేను చెప్తున్నాను, ఇంటికి వచ్చే చుట్టాలంతా యముళ్ళు, మీ పెళ్ళామే నీ మృత్యువు. పెళ్ళాం మృత్యు అయితే అవ్వ చెప్పడం అప్పడాలు కష్టపడితే అంతేగాని దీనికి అర్థం ఇది కాదు. చాలా భయంకరమైన అర్థాలు చెప్పేస్తారండి, నాకు భయం వేస్తుంది ఒక్కోసారి అది చదువుతుంటే. అది ఎంత పాపం వాడికి అర్థం అట్లా కర్మదేవత నేనేం చేయను కాని ఎవడి కర్మ వాడు. మృత్యుదేవత మనకి స్నేహితుడు కాదు గుర్తుపెట్టుకోండి, యముడు మనకి చుట్టం కాదు. సంశయవార్థులే కింకరులు, యమకింకరులు మన సేవకులు అనుకోకండి. అంటే సమయం వచ్చినప్పుడు మృత్యుదేవత రే నువ్వు నా స్నేహితుడు నేను వదులుతున్నాను అండవు, నువ్వు నా చుట్టం నేను వదిలేస్తానని యముడు శిక్ష వేయకుండా వదలడు. యమకింకరులు మన సేవకుల కింద భాగం చక్కన వాళ్ళే మనకి సేవకులు కాదు, సేవ కొడతారు తప్ప. శిలలం చేసేదే బ్రహ్మ తన్ను, మిమ్మల్ని బ్రహ్మదేవుడు రాళ్లతో తయారు చేశాడా? లేదు, పంచభూతాలతో తయారు చేశాడు. అంటే అంతరా తిరిగితే ఒరే మన శరీరం బండరాయి కాదు. బండరాళ్ళు అయితే కొంతకాలం ఉంటాయి, మనం చూస్తుంటే రాళ్ళు విగ్రహాలు ఎంతో కాలం ఉంటాయి, మెట్లు ఉంటాయి, ఏనాడో శ్రీకృష్ణదేవరాయలు కట్ట రాళ్ళు ఇంకా ఉన్నాయి, గుళ్ళు రాళ్లతో తయారు చేస్తూ ఉంటాయి. కానీ మన శరీరం వల్ల శిలలతో చేయలేదు ఆయన. పంచభూతాలతో చేయటం వల్లే ఏడాదికో ఐదేళ్ళకో పదేళ్ళకో వందేళ్ళకో పోతాం మనం. రాళ్లలో ఎక్కువ కాలం మనం కొండల్లాగా ఉండవు బండరాళ్ళకు వల్లే. ఇప్పుడు కలియుగంలో బండరాళ్ళు కూడా మామూలు తగలగొడుతున్నారు. దృఢమే జీవం, ఆయుర్ప్రాయం దృఢంగా ఉండదు. చెలితంబవుట ఎదుంగక అంటే మన శరీరంలో ఉన్న ప్రాణములు చటుక్కులు పోతాయి అని తెలుసుకోలేక ఈ కపట సంసారం శాశ్వతమనుకుని మూర్ఖుడు ఇందులో పడుంటున్నాడు. సత్యము, దానము, కరుణ, ధర్మం ఇవన్నీ విడిచిపెట్టి కర్మకాలి ఓడిస్తున్నాడు. కర్మ ఆది నిర్ముక్తుడై వీడు సత్యం పలకడం, దానం చెయ్యడు, కరుణ లేదు, ధర్మం లేదు, ఈ విడిచిపెట్టిపోతున్నాడు ఎంత కర్మయోగం. మాయ సంసారం అంతా సత్యమని భావిస్తున్నాడు. నాయన ఇక ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అర్థం. చుట్టాలు దొంగలు, దొంగలే చుట్టాలు మంచి. ఎప్పుడు వస్తాడా దాయాదులు ఎదురు వస్తారట. పిల్లలు అయితే మరీది, వీరికి పిల్లలు లేరు, మనం చుట్టాలం డబ్బు ఎత్తుకుపోదామని. సుతులు రుణస్తులు ఇక కొడుకులు ఎవరు, మన అప్పులాడు. పూర్వజన్మలో మనకు రుణం ఉన్నారు, ఆ రుణం తెచ్చడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తాం, మనం ఇల్లు కట్టి మనం అనుభవించడానికి వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు, కట్టేది మనం పట్టుకుపోయేది వాడు. కాబట్టి మొత్తం మీద సంపదలన్నీ కొడుకులకు రుణం ఉన్నాం కాబట్టి పిలుస్తున్నాం. ఒక్కొక్కప్పుడు మనకి కొడుకులు రుణం ఉంటే దగ్గరగా ఈ తల్లిదండ్రులు తిరుగుతుంటే పిల్లలు పోషిస్తారు ఉంటే ఒక్కొక్కడు ఉంటాడు జీవితంగా యావత్ జీవితం ఏహి పనిచేయడు. వాడు అదృష్టవాడు మాయించి కొడుకు పుడతాడు. వాడి బాగా పేకటాగా పెడితే మళ్ళీ ఒరే 10 రూపాయలు పేకాట కావాలన్నా 10 రూపాయలు సిగరెట్లు కావాలన్నా అడుగుతాడు. అంటే అక్కడ ఆ తండ్రి వీడికి అప్పున్నాడు అన్నమాట. ఆ తండ్రికే కొడుకు ఎప్పుడు అప్పున్నాడు. కాంతలు సంసార కారణం, ఈ భార్యాభర్తలు సంసార కారణంతో వస్తారు. ధనములు అస్థిరములు, డబ్బెప్పుడు శాశ్వతంగా ఉండదు. ఇవాళ ఈవిడ చేతిలో ఉన్న 100 రూపాయలు కూడా నా దగ్గరకు వస్తుంది కాసేపు, ఆవిడ మెడలో ఉన్న గొలుసు కాసేపు నా దగ్గరకు వస్తుంది, డబ్బెప్పుడు శాశ్వతంగా ఉండదు. తను అతి చంచలం, ఇంక ఈ శరీరం చాలా చంచలం, ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు. మొత్తం మీద ఆయువు నశించేది. అందుకే మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు, మా తాత మహానుభావుడు సాధువులందరి చేత పోడబడేవాడు. నిన్ను పూజించాడు, నిన్ను పూజించడం వల్ల మా తాతగారికి చావు లేని చిరజీవిత్వం వచ్చింది. మా వాళ్ళంతా వైరంతో నిన్ను సేవించారు, కానీ భక్తితో సేవించడం మా తాతగారే చేశాడు. నా అదృష్టం, మా పుణ్యఫలం నువ్వు దొరికావు అంటూ ఉండగా ఆ సమయంలో ప్రహ్లాదుడు వచ్చేసాడు అక్కడికి, పరుగు పరుగున మరవడి దగ్గరికి. తాతగారికి దండం పెట్టలేక కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి కదా, సిగ్గుపడి తల వంచి నమస్కరించాడు. అప్పుడు ఆయన వచ్చి, మహాత్మా శ్రీమన్నారాయణ, నీ లీలలు ఎవరికి తెలుసు, ఇతనికి ఐశ్వర్యం ఇచ్చింది నీవు, లాక్కున్నది నీవు, నీకు ఏమిచ్చినది అదృష్టమే. మొత్తం మీద ఈ పుణ్యాత్ముడు దాత నా మనవడు బుద్ధిమంతుడు, వాడిని అనుగ్రహించు అంటూ ఉండగా ఈలోపు రావలసిన వాడు వచ్చింది. కండోయి ఇందాక నీళ్లు తెమ్మంటే అన్ని తెచ్చింది, ఇప్పుడు మాత్రం భర్తని కట్టేసేది కొంచెం మండింది. అది ధృత బాష్పాంబు వితాన్నయై కరయుగాదీనాలకస్తాన్నయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంతు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామను వామను. కథమత్తద్విపయాన్నయై ఆ సమయంలో కూడా మందగమనంతో వస్తున్నదట. కుచని రోధత్తోళ సంధ్యానమై చక్కగా బయట చెప్పుతోటి వక్షస్థలాన్ని తట్టుకుని బొట్లో దోపుకున్నది, రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి నమస్కరించింది. లక్ష్మీ వల్లభ పరమ కరుణా స్వరూప పతిభిక్షామదేహి, నా భర్తను నాకి, నా భర్త నువ్వు భిక్షాంతేహి అంటే 3 అడుగులు ఇచ్చాడు, నువ్వు ముందులోకాలు ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్నావు, ఇప్పుడు నేను నిన్ను యాచిస్తున్నాను, నేను యాచించకూడదు. కానీ మొగుడికి నష్టం వస్తే మాత్రం భార్య అడగచ్చు, ఉత్తప్పుడు అడగకూడదు. నాకు ప్రతిభిక్ష పెట్టు బాబోయ్, పద్మావతి లక్ష్మీ వల్లభ అక్కడ కూడా మళ్ళీ చెప్పడం, నేను నువ్వేమో లక్ష్మీ వల్లభుడా, మా ఆయన మాత్రం వింధ్యావళి వల్లభుడిగా ఉండకూడదా, నువ్వు లేకపోతే మీ ఆవిడ ఏడుస్తుందా, మా ఆయన లేక నేను ఆడవని ఏంటి అని చెప్పడం అని దగ్గరకు వచ్చింది. 2 చేతులుగా జోడించి 3 లోకాలని రక్షించే వేదస్వరూపుడు మంత్రస్వరూపుడైన వామనుని దగ్గరకు వచ్చింది. మహాత్మా అసలు మా ఆయన్ని ఎందుకు బంధించావు, ఇప్పుడు ఇందాక నిన్ను యాచించా, ఇప్పుడు నిన్ను నిలదీస్తున్నానండి. భక్తులు నిలదీయగలరు, అవసరమైతే భగవంతుడు కూడా. మా ఆయన ఏం తప్పు చేశాడని నువ్వు వరుణ పాశములతో కట్టా కాదన్నాడు, నువ్వు వస్తే కాదన్నాడా, పొమ్ము లేదు ఈరాదన్నాడు, ఏమని అన్నాడా, జగత్త్రయేక రాజ్యమునిచ్చని 3 లోకాలు అడిగితే ఇచ్చేశాడు. నాదయ్యుతు కట్టనేటికి శ్రీదయ్యుత చిత్తతో చిత్తమందా, నా భర్తను ఎందుకు కట్టావు, మై హస్బెండ్ ఎందుకు బ్యాండేజ్ కట్టేశాం? లక్ష్మీ వల్లభ, లక్ష్మీ హృదయాన్ని అపహరించిన వాడు అశ్రద్ధ వందారా బయట వెంటనే ఆశ్రితులకి కల్పవృక్షమా అని వినయంగాను కొంచెం ఫోర్స్ గాను అని అడిగితే అప్పుడు ఆయన లేదమ్మా నువ్వు అతను ఎక్కడ నడిపిస్తే అడిగిపోతున్నాను, నేను వెళ్ళం వచ్చిందంటే ఉన్నంత వాడైనా సరే కిక్కురు వల్లకపోవచ్చు, కానీ లోకరక్షకుడు ఆయన కూడా కిక్కురు వల్లక నీ భర్తను నేను బంధించడం కాదు, నేను ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వాళ్ళని ముందు బంధిస్తా, వాళ్ళ సంపదలు అపహరిస్తా, సంపదలు పోగొడితే వాడికి మోక్షం వచ్చినట్టే. ఇంకొక మాట, నీ భర్త గొప్పవాడు కాబట్టే కదమ్మా నీ చేతులకి దానం అడిగా, నీ భర్తను జయించలేక నీ భర్తను ఏం చేయలేక పాపాత్ములు అయితే తప్పగలదు కానీ పుణ్యాత్ములు ఏం చేయలేదు కాబట్టి నేను యాచకుండయ్యా. నీ భర్తకి మోక్షమేమ్మా నీకు మోక్షమే, ఇతడు ఉత్తముడు గురుశాపతప్తుడయ్యాడు బద్ధుడయ్యాడు అయినా శుద్ధుడయ్యాడు పరమ బుద్ధుడయ్యాడు దానం చేశాడు, ఇదిగో రేపు భవిష్యత్తులో సావర్ణ్య మనోకాలంలో దేవేంద్రుడు దొంగతాడు, ఇతనికి దేవేంద్ర పదం ఇస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఇంద్ర పదవి లాక్కుంటున్నాను, భవిష్యత్ దేవేంద్రుడతడు, అప్పటిదాకా నిన్ను రక్షిస్తా. ఎక్కడ రక్షిస్తా? పాతాళంలో అతలం అనే ఒక లోకంలో పెట్టి అక్కడ వీడికి నేను గుమ్మం దగ్గర నాలుగు చేతులతో చక్కచక్కర కథాపత్మాలు అందులో గదలా పట్టుకుని కాపలాగేస్తా. ఇదిగో ఈతడు ఇంద్రుడు అయ్యేదాకా ఇతనికి ఏమీ రావు. ఏమేమి రావు? వ్యాధులు అంటే రోగాలు రావు, దప్పులు దాహం ఉండదు ఆకలి ఉండదు, నొప్పులు ఒంటికి నొప్పులు ఉండవు. ఎందుకంటే కావాల్సింది ఉన్నాము రోజు అదే కదమ్మా ఉపన్యాసం ఏంటంటే గడులు చూపుతోంది, చెవులు కనపడక కొంతమంది మధ్యలో ఫోన్ కింగింగ్ అంటే దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళే కాళ్ళ నొప్పులు వచ్చి కొంతమంది ఇలా ఎన్ని బాధలు పడుతున్నాం, ఇతనికి అదే ఉండవు. వ్యాధులు దప్పులు నొప్పులు బాధలు చెడి నిశ్యకర్మ బాధిత అనుజారాధిత సుఖలాలయమున ఏది తదిభవములందాక. వీడికి వ్యాధులుండవు, దప్పులుండవు, నిప్పులుండవు, బాధలుండవు. విశ్వకర్మ తయారు చేసిన ఆ పాతాళ లోకంలోని ఒక మరొక అద్భుత రాజ్యంలో సుఖంగా ఉంటాడు. వీడిని నేను కాపాడతా. ఇంద్రసేన మహారాజా నువ్వేం బాధపడక, అతని పేరు ఇంద్రసేనుడు అని చెప్పాం కదా, నేను నిన్ను రక్షిస్తాను చతుర్భుజుండై అని అతడిని పాతాళానికి పంపించాడు. అప్పుడు ఆ మహానుభావుడు ఆనందపడి, మహానుభావ ఇది నేను ఆనందం ఎప్పుడు ఆనందం ఎందుకు కట్టేసిన ఆనందమే, ఎందుకంటే ఎప్పటికీ లోకపాలకులకి కూడా నీ దయ రాదట, అటువంటిది నువ్వు ఇవాళ యాచకుడిగా నా దగ్గరికి రావడమే నా అదృష్టం అని బ్రహ్మదేవుడికి నీ అదృష్టం రాదు, శర్వుడి లక్ష్ముల జాడ పొందడు, సాక్షాత్తు ఈశ్వరుడికి రాలేదు ఈ యోగం, అసురులకు దక్కలేదు ఈ లోకం, నీవెవ్వరికి ఇవ్వలేదు, మా తాతగారికి కూడా దక్కనంత గొప్ప భాగ్యం కూడా తీసుకున్నట్టు, ఎందుకంటే నన్ను బంధించావు, నా నెత్తి మీద చెయ్యెట్టావు, నా చేత కాళ్ళు కడిగించుకున్నావు, నా చేతితో ఒక్కసారి నీళ్లు పుచ్చుకున్నావు, ఇప్పుడు పాతాళానికి పంపినాను రక్షిస్తానంటున్నావు, ఇన్ని అదృష్టాలు ఎవరికి వచ్చాయి అప్ప? నీ కరుణ ఇంతింతని వర్ణించడానికి అలవి కాదు మంగళాత్మ, ఇది నీ కృప, ఇది నా గొప్పతనం కాదు. ఆయన చెప్పాడు మళ్ళీ, నేను ఘనకార్యం చేశానని నాకు ఇది ఇవ్వడంలా, నువ్వు కరుణ స్వరూపుడి, నీరు పల్లానికే ప్రవహిస్తుంది దాని లక్షణం అని, నువ్వు మహానుభావుడు గనక కరుణించడమే తప్ప ఎవరిని ఏమీ చెయ్యవు మహాత్మ అన్నాక ఇప్పుడు శుక్రాచార్యుడికి తిరిగాడు. యజ్ఞం ఆగిపోకూడదు ఎందుకు? కాబట్టి యజ్ఞాన్ని నువ్వు పూర్తి అంటే ఆయన అన్నట్ట యజ్ఞం నేనెందుకు ఆపుతానయ్యా, ఈ యజ్ఞం ఏ ముహూర్తములో నువ్వు అడుగు పెట్టావో అప్పుడే గొప్పదైపోయింది నీ వల్ల. అసలు విష్ణుమూర్తి అంటే నేను యజ్ఞం, యజ్ఞో వై విష్ణు అని మనం కూడా విష్ణు సహస్రనామంలో యజ్ఞ కర్మ యజ్ఞ భుగ్యజ్ఞ కృతి యజ్ఞి అని అంటున్నాం కదా, యజ్ఞ స్వరూపుడు నువ్వు. అటువంటి నీకు ఇక్కడికి అడుగు పెట్టి పెట్టగాని ఇక యజ్ఞలోకం ఏముంది, యజ్ఞ పురుషుడు యజ్ఞం వరకు వచ్చింది, యజ్ఞం ఆడదు, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేను యజ్ఞం చేసేస్తాను అని ఆ యజ్ఞం పూర్తి చేశాడు. శుక్రాచార్యుని ఎంతో ప్రేమతో ఇచ్చి, నీ కన్ను పోయినా పైకి కన్ను పోయినట్టుంటుంది కానీ దివ్య దృష్టితో ఏదైనా చూడగలవు, నీకున్న శక్తి ఎవరికీ ఉండదు, నా లక్ష్మీదేవి నీకు సోదరి కాబట్టి నువ్వు బావగారి ఉన్నావు, బావగారితో పరాజయం ఆడాను, భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు గొప్పవాడు, బావగారి కనుక ఒకటి పరాజయం ఉంటాడు అది ఎప్పుడు మనం కూడా అంతేట, బావమరుగులనైతే బావగారితో ఎలాగొడబడితే అలా అప్పుడప్పుడు కన్ను కూడా వస్తాడేమో లేదు మనవాడు. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత ఇంద్రుడిని పిలిచి ఎందరా ఇదిగో నీ రచ్చను తీసేసుకో, నీ కోసం ఇంత కష్టపడ్డా అని మళ్ళీ మామూలుగా అయిపోయాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఇంత రాజ్యం నా చేతిలో పెట్టాడు ఒక్క రూపాయి గుచ్చుకోకుండా అన్నట్ట. అన్నగారు రాజ్యాన్ని సంపాదిస్తే తమ్ముడికి ఇచ్చేటప్పుడు ఏదో వాటైనా ఇస్తాడు కాని లేదా వాటా పుచ్చుకుంటాడు కాని పూర్తిగా ఇస్తాడు ఎవడన్నా. అల్లడ్డు గడ్డు తన వాట అడగల మేల్లడ్డు గడ్డు, మేలు అంటే గుట్టుబిల్లు అంటేనే బోడి రైస్ బిల్లు అంటేనే దాంట్లో గుట్టుబిల్లు అడుగుతాము. అటువంటి నేను మేలు కూడా అడగలేదు. ఏళ్ళడ్డు పోనీ ఏలేడా సత్యాన్ని లేదు. భిక్షించి అన్నకిచ్చే త్రిదేగంబులు మొత్తం మూడు లోకాలు అన్నగారికి ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టారు మరినా అంతేత ఉపేంద్రుడు అదికి పెద్ద కొడుకు ఇంద్రుడు చిన్న కొడుకు ఈయన. అందువల్ల అన్నగారికి రాజ్యంతో ఇచ్చేశాడు. వేలుపుల తల్లి కడపటి చూలంగలని తమ్ముడు నిజంగా అదితి చిన్న కొడుకు లాంటి కొడుకు ఉంటాడా ఈ లోకంలో ఏ తమ్ముడైనా? అన్నగారికి ఇలాంటి తమ్ముడు ఉంటే వాడు అదృష్టం అదృష్టం ఉన్నారు. కొంతమంది అదృష్టం అన్నగారు అలా కూర్చుంటే తమ్ముళ్ళు అన్ని కీర్తి అడిగించి వాడికి సంపాదించి పంపిస్తుంటారు అన్నమాట. ఇదిగో ఈ ఇంద్రుడికి శ్రీకృష్ణుడు తమ్ముడిగా పుట్టడం అంత అదృష్టం. ఆ తర్వాత వామనావతారం ఉపసంహరించుకుని పరిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. ఇక ఇక్కడి నుంచి మరికొన్ని దివ్య విశేషాలతో రేపు కథా ప్రకారంగా ఆరుందరికి కలుసుకుంటాం. అంతవరకు బలి చక్రవర్తి పాతాళాన్ని పంపడం ఈ అత్యద్భుత విశేషాలు చెప్పుకున్నాం. ఇక కొసవరపుగా గరుడ పురాణంలో మనకి ద్వాదశ త్రయోదశ అధ్యాయాలు కిందటిసారి మిగిలిపోయాయి. అవి కూడా చాలా పరమ పవిత్రమైనవి. విన్నంత వాస్తరించాక మీరు ఎవరికైనా నరకానికి వెళ్ళాలని కోరుకుందా? నరకానికి గ్యారంటీగా వెళ్ళాలని కోరుకోవాలంటే ఎంత ఇదే చూడలేదు. రామచంద్రపు నరకానికి వెళ్ళాలని ఎవరికైనా కోరుకుందంటే రాంబాబు గారు కూడా నాకు అర్థం అవుతుంది. ఏమై ఈ మధ్యన మారిపోయాడు. సరే నరకానికి వెళ్లకుండా గ్యారంటీగా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటే మినిమం స్వర్గం వారి పుణ్యలోకాలు దేవుడు అడుగు స్వర్గానికన్నా గణేష్ వెళ్ళాలని కోరుకున్నవాడు చేస్తుంది అది చేరవాడు. అలాంటి కోరుకున్నవాడు నరకానికి వెళ్ళకూడదు అనే కోరుకున్నవాళ్ళు ఈ 12-13 అధ్యాయం తప్పక ఉన్నాడు అందుకని. కాబట్టి కొంచెం శ్రద్ధాసత్వలతో వినండి. ఇంకా గ్యారంటీ అనమాట ఆసన రాస్తాడు. ఎప్పుడైనా మానవుడు మోక్షం అనేది మన చేతిలో మాట కాదు, అది అసంభవం అంత తేలిక కాదు. అందులో కలియుగంలో మానవుడు తెలుసో తెలియక దైవద్రోహం, గురుద్రోహం, మాతృద్రోహం, పితృద్రోహం చేసి తీరతారు. ఈ 4 చేయటం వల్ల భూద్రోహం జరుగుతుంది. భూద్రోహం జరిగితే ఇంకా అన్ని ద్రోహాలు ఉంటాయి. ఇన్ని ద్రోహాలు జరిగిన తర్వాత వాడు స్వర్గానికి ఎక్కడెడతాడు? వాడు బతుక్కి నరకానికి కాక. అందుకని వారికి వ్యాసుడు ఒక అద్భుతమైన గరుడ పురాణాన్ని అనుగ్రహించాడు. కొంతమంది పిచ్చ పీనుగులు దీనిని చచ్చిన వాళ్ళిట్లో మాత్రమే వినిపిస్తున్నారు. వాళ్ళు పిచ్చ పీనుగులుగా చచ్చు పీనుగులు అని చెప్పారు. ఇందులో పోయే కాలం వచ్చిన వాడు మాత్రమే దీనిని వినడు. సర్వకాల సర్వావస్థలలో వినవలసిన పరమ పవిత్ర పురాణం ఇది, గుర్తుపెట్టువాడు. అందుకే ఏకగ్రీవంగా పురాణం చెప్పేవాళ్ళందరూ ఈ మధ్యకాలంలో దీన్ని చక్క చెబుతున్నారు. పెద్దలు కూడా చాలా మంది మా సమకాలికులు మాకంటే వయసులో పెద్దవాళ్ళు కాని చిన్నవాళ్ళు కాని భక్తి మొదలైన టీవీల్లో ఈ విశేషాలు చెబుతున్నారు. అందరూ కూడా తప్పక వినండి. గరుడ పురాణం అనగా గరుత్మంతునికి స్వయంగా విష్ణువు చెప్పాడు. చెప్పింది విష్ణువు. ఇంతవరకు ఏ పురాణాన్నే విష్ణువు డైరెక్ట్ గా చెప్పరా. విష్ణుమూర్తి అంతటి వాడు స్వయంగా చెప్పిన పురాణం ఏదన్నా ఉందంటే ఇదే. అది కూడా ఎవరికి చెప్పాడు? శ్రోతగా గరుత్మంతునికి. అందుకే ఇది గొప్పది. దాంట్లో మనం ప్రేత భాగం కొంత ప్రారంభంలో ఇద్దరు చెప్పుకున్నాం. ఇంకిప్పుడు ఈ ద్వాదశాధ్యాయంలో ఏం చెప్పాడు అంటే మానవులను తరింప చేయడానికి కొన్ని సూచనలు చేస్తున్నాం. తండ్రి చచ్చిపోతే ఏటి శోతకం ఉంటుంది, ఎవరికైనా ఏడాది పాటు శోతకం. తండ్రి అంటే ఇక్కడ ఒక అనుమానం ఉంది. భర్త చచ్చిపోతే భార్య కూడా, పతి అనేవాడు తండ్రితో సమానుడే అది గుర్తుపెట్టుకోండి. అందుకని భార్యకు కూడా అదే లెక్క. మా పిల్లలకు ఏటి శోతకం ఉంది నాకు లేదా అని అడిగింది ఒక వాళ్ళు. ఆయన పోయాడు. శాస్త్ర ప్రకారం కొడుకులకి మాత్రమే తండ్రి పోతే 7 శోతకం ఉన్నారు కదా నాకు లేదా అని అనుమానం వచ్చింది. అందులో తక్కువ ఉంది. ఒక్క భార్యకి మాత్రం పిల్లలతో సమానంగా 7 శోతకం ఉంటుంది. ఎప్పుడు అంటే పెళ్ళయిన తరువాత తన భర్తని ప్రేమగా చూసుకుని భర్తే సర్వం అనుకుని పతివ్రతగా ఉంది. అలా కాకుండా మొగుడితో విడాకులు ఇచ్చుకుంటే మొగుడు చచ్చిపోయినా వీడికి ఆ 11 రోజుల తర్వాత ఇదేం ఉండదు. అలా మొగుడు బతుకున్నాడో తెచ్చాడో తెలియకపోతే కూడా మనకి ఆ 11 రోజులు 12 రోజుల తర్వాత మనకి సంబంధం లా ఏది ఎప్పుడన్నా తర్వాత తెలిసింది. ఇంక 7 సంవత్సరాలు లేవు, ఇంకోటి లేవు, పెద్దన లేదు, పెండం లేదు, గండం లేదు. కానీ పిల్లలుండి భర్తతోటే ఉండి భర్తతో అనురాగంగా ఉన్నప్పుడు భర్త చచ్చిపోతే ఈ పిల్లలకు వచ్చే 7 సంవత్సరం భార్యకు కూడా వస్తుంది. సరే ఇదో పక్కన పెడితే తండ్రి చచ్చిపోతే ఎంతకాలం ఉంటుంది సంవత్సరంలో 7 ఏళ్ళు. తల్లి చచ్చిపోతేనో 6 నెలలు మాత్రమే ఉంటుంది. ఇంకా ఇంటి పేరుకి వాళ్ళు ఎవరు పోయినా ఆ 12 రోజుల తర్వాత వాళ్ళకి శుద్ధి అయిపోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకు కొన్ని అనుమానాలు. పెళ్ళయిన తర్వాత మా తల్లిదండ్రులకు వచ్చే అనుమానం, పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పోతే పక్షిని అంటారు దాన్ని. ఓన్లీ 3 డేస్. మగవాళ్ళకి మాత్రమే చెప్పారు, ఆడవాళ్ళకి పెళ్ళైపోయింది కనుక భర్త ఇంటి పేరు వచ్చేసింది కనుక ఇంటి పేరు మారిపోవడం వల్ల ఇక తమ తల్లిదండ్రులతో ఉన్న కనెక్షన్ కేవలం పక్షిని 3 డేస్ మాత్రం వరకే. ఆ మొదటి 3 రోజుల్లో తెలిస్తే మొదటి 3 రోజుల్లోనే అయిపోతుంది, చివరి 3 రోజుల్లో తెలిసినా పక్షులు పట్టాలి, 12 రోజుల్లో ఎప్పుడు తెలిసినా 3 రోజులు పట్టవలసింది. ఆ కర్మలు తెలిసిందనుకోండి అప్పుడు స్నానంతో సరి అన్నారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాడు తెలుసో తెలియకో భూలోకంలో ఉండదు, ఎవరికి ఒక్క దానం చేయలేదు, పాపాలు చేశాడు ఆడైనా మరైనా. అటువంటి వాడికి మోక్షం రావడానికి ఏదైనా మార్గం ఉందా అని గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. ప్రతి 1 రోజుల్లో ఒక్కనాడు పద్మాకర్ గారి పురాణం వినలా, పద్మాకర్ గారికి తాను చేస్తాడు 10 పైసలు నేర్చుకోలేదు, ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి తిరిగిన పరమ పాపాత్ముడండి. అటువంటి పాపాత్ముడికి ఏదైనా విధానం ఉన్నదా చచ్చిన తర్వాత ధరించడానికి? అంటే 12 రోజుల్లోపు అంటే 11వ రోజైనా పర్వాలేదట, ఒక ఆవు ఒక్కని అచ్చుపోసి వదిలేస్తే ఈ చచ్చిపోయిన వాడి పేరు మీదుగా వాడికి గ్యారంటీగా సకల పాపాలు ఆ 11 రోజుల్లోనే పోతాయి. ఏది 7 ఏళ్ల దాకా ఈ పెండం కట్టకపోయినా వాడికి గండం ఉండదు, అంతటి ఫలితం ఉంది అందులో. అందుకే పూర్వకాలం ఎవడన్నా చచ్చిపోతే ఆ 11 రోజుల్లోపు, కానీ వీలుంటే 11వ రోజు చేస్తే ఎక్కువ మంచిది. 11వ రోజు కనుక ఒక మంచి ఆవుతుని కోడి దూడని బాగా పెట్టడాన్ని కాదు, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలావచ్చు ముసలి అవ్వచ్చు కాకుండా కోడి దూడ, అప్పుడే యువనంలో అడుగు పెడుతున్న దూడను అచ్చేసి వదిలేస్తే ఇంక వాడు శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యానుగ్రహం పొంది పాప ప్రక్షాళనని చేసుకుంటాడు. అనగా గరుత్మంతుడికి అనుమానం వచ్చింది. ఏకాదశ దినస్యాపి విధిం బ్రూహి సురేశ్వరగా వృషోత్సర్గ విధానం చ వదమే జగదీశన. సమస్త జగత్తులకి అధిపతి, నీకు తెలియని ధర్మం ఏమున్నది? ధర్మం నీది. 11వ రోజు ఆవు ఒత్తును అచ్చు వేస్తే చాలా మంచిదని చెబుతున్నావు, ఆవు ఒత్తును అచ్చు వేయడానికి ఏమైనా మార్గం ఉందా? ఆ మార్గం సులభమా కష్టమా? అందరూ వేయొచ్చా? దానికి కూడా మళ్ళీ ఏమన్నా జాతి కుల మత స్త్రీ పుల్లింగాది భేదాలు ఉన్నాయా? అంటే ఆవు ఒత్తును అచ్చుపోయడానికి, గుడి కట్టించడానికి ఇటువంటి వాటికి కుల మతాదులు స్త్రీ పురుషాది భేదాలు లేవు. ఆవొత్తు అచ్చుపోసి పొయ్యడం ఇంచుమించుగా విగ్రహ ప్రతిష్టతో సమానం. ఇంచుమించు అన్నాడు సంపూర్ణంగా ఎలా ఉంటారు. 11వ రోజు ఓ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆడైనా మగైనా ఆ 11వ రోజు తెల్లవారుజాము లేచి నీళ్లున్న చెరువు దగ్గరకి గాని కాలువ దగ్గరకి గాని నూతి దగ్గర కనిచేత కలియుగంలో అన్ని చోట్ల చెరువులు ఉండకపోవచ్చు, అన్ని చోట్ల కాలువలు ఉండకపోవచ్చు, అందుకని కనీసం నీయున్నా పర్వాలా, నీయు కూడా లేకపోతే నీళ్ళు వచ్చే ట్యాప్ ఉన్న చోట వెళ్ళాలి, ల్యాప్ ట్యాప్ కాదు.
అక్కడికి వెళ్లి వాడికి ఒక్కసారి పరసంబంధ క్రియలు పురోహితుడు ఇస్తాడు, అతని ద్వారా ఇప్పిస్తాడు. ఈ పురోహితుడు అంత ముందు రోజు తాగి ఉండకూడదు, అదొక నియమం అంట. ఇది మరి మన చేతిలో లేదు అయ్యా, 11వ రోజు మంచి కార్యం చేస్తున్నామండి, రాత్రి పుచ్చుకోవద్దని అడిగితే అలాగే అంటాడు. వాడు పుచ్చుకున్నాడో ఇచ్చుకున్నాడు మనకి తెలియదు. అందుకే సాధ్యమైన దొరక రాత్రికే వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేమన్నారు. ఆ తీసుకొచ్చేటప్పుడు సంచిలో పెట్టుకుని తీసుకొచ్చేసి వాడి దగ్గర పడుకునేటప్పుడు కూర్చుంటే కదా దేవుడు మనకి తెలియదు. నిమంత్రయే బ్రాహ్మణాం చ వేద శాస్త్ర పరాయణం ప్రార్థయే ప్రేతముక్తిం చ నమస్కృత్య కృతాంజలి. ఆ తర్వాత మంచి వేదం చదువుకున్న ప్రామాణిక బ్రాహ్మణుణ్ణి, అయ్యా మేము అచ్చుపోసి అవమతులు వదులుతున్నామండి, ఆ సమయంలో బ్రాహ్మణికి భోజనం పెట్టాలి, మీరు పండితులు రండి అని పిలవాలి. ఎందుకంటే అచ్చుపోసే రోజున బ్రాహ్మణుడికి అన్నం పెట్టాలి. ఆ పెట్టే బ్రాహ్మణుడు ఎటువంటి వాడు అయి ఉండాలంటే బాగా చదువుకున్న జ్ఞాని అయి ఉండాలి. సాధారణంగా ఆ రోజున భోజనానికి గొప్ప ఉపాసకులు అయితే రారు, కానీ వాళ్ళ బతిమాలుకోబడ్డారు. ప్రేత భోజనానికి అచ్చు సాగుతు వదిలి పెడుతున్నావు అంటే యతులు పండితులు వస్తారా? సాధారణంగా నాకు మంత్ర శాస్త్రవేత్తలు అసలు తగ్గిన భోజనానికి వెళ్ళం, సొంతం అయితే తప్ప. ఎన్ని లక్షలు ఇచ్చినా పిలిస్తూ వస్తాం పాఠశాల గారు గురువు గారు బయటికి అంటే వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తారు, కానీ ఏకాదశి భోజనం అంటే వస్తారు, కానీ మరి ఇద్దరు కూడా తగ్గినం భోజనానికి అంటే వెళ్ళకూడదు అది నియమం. కానీ అడుగుగా కొంతమంది ఎత్తులు ఒప్పుకుంటారట, అటువంటి ఎత్తులో ఒక వేద పండితుడు పిలవాలట. ఆ కొంత డబ్బు ఎక్కువ బాధిస్తే వచ్చేవాళ్ళు ఉండొచ్చు కనుక గాయత్రిని చెప్పని చేసుకుని దాన్ని వదిలించుకునే వాళ్ళు ఉంటారు సహజంగా. ఆ తర్వాత ఈ 10 రోజులుగా చేస్తున్న కర్మలు చేసేస్తాం, ఈ చచ్చిపోయిన వాడి గోత్రం పేరు చెప్పి మంత్రాలు లేకుండా శ్రద్ధ చేయాలి. ఒక్కరోజు 11వ రోజు అవడం వల్ల ఆ రోజు మంత్రాలు లేకుండా శ్రద్ధం పెడతారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేటప్పుడు మాత్రం మళ్ళీ మంత్రోచ్చారణ చేస్తారు. ఆ తర్వాత ఒక విష్ణు ప్రతిమ, బ్రహ్మ ప్రతిమ, ఇవన్నీ తన రూపులు అన్నమాట, శివ ప్రతిమ, ఈ 3 ప్రతిమలు చేయించి ఆహూతులు వచ్చేసే ముందు సిద్ధం చేసుకోవాలి. డబ్బు ఉంటే డబ్బు లేకపోతే అన్ని రాగి ప్రతిమలు చేసినాం, డబ్బుంటే విష్ణు ప్రతిమ మాత్రం బంగారం, బ్రహ్మ ప్రతిమ వెండి, శివ ప్రతిమ రాగి, ఇది ఖచ్చితంగా ఉండాలి. అసలు ఏమీ లేదండి, రాగి ప్రతిమ కూడా చేయించలేదు అనుకున్న వాడికి ఇనప ప్రతిమ చేయించుకోవచ్చు అనమాట, ఇనుముతో కూడా చేయించుకోవచ్చు. ఇక అక్కడ ఒక మండపారాధన చేసి ఆ మండపానికి పశ్చిమం వైపు ఒక కలశంలో గంగానది జలం పోసి దాని మీద పసుపచ్చని వస్త్రం కట్టి విష్ణు ప్రతిమను ఇందులో పెట్టారు. ఈ పడమర ఇక తూర్పు భాగంలో పాలున్న నీళ్లు, పాలు నీళ్లు కలిపిన అన్నమాట, కాసిన పాలు కాసిన నీళ్లు కలిపి ఒక కలశంలో పోసి దీన్ని తెల్లని వస్త్రంతో చుట్టి బ్రహ్మ ప్రతిమను ఇందులో పెట్టారు. ఉత్తర దిక్కులో తేనె నెయ్యి పోసిన కలశాన్ని పెట్టి అందులో రుద్ర ప్రతిమని ఆవాహన చెయ్యాలి. ఇంకా దక్షిణం దిక్కులో 4వ కలశం మంచి గంధం కలిపిన నీళ్లు పోయాలి, దీంట్లోకి ఒక నల్లని వస్త్రం తొట్టి ప్రతిమ పెట్టడం, యముణ్ణి ఆవాహన చెయ్యాలి. ఎందుకంటే ఈ త్రిమూర్తులు ఆ ఒక్కరోజు మాత్రం యముడి కూడా వినియోగిస్తారు. అసలు ఎప్పుడు యముడు గొప్పవాడే, కాదే పూజల్లో రోజు యముడిని పిలవకపోవచ్చు మనం. అష్టదిక్పాలకుల్ని పిలిచేటప్పుడు ఎవరు ఎముడు వస్తాడు, విడిగా వస్తే ఎముడు ఎప్పుడు బలం, యమధర్మరాజు మిగతా వాళ్ళు అక్కడ వస్తుంది ఒక్కడే రా అని సాధారణంగా మనం పిలవరు, పిలిస్తే తప్పేం కాదు. కానీ ఈ రోజు మాత్రం ఈ ప్రేతం యొక్క అధికారం ఎవరో ఎముడి దగ్గర ఉంటుంది, అందుకని ఆయన కూడా పిలవాలి. చూసావా యమధర్మరాజు త్రిమూర్తులతో పాటు ఎన్నో పెట్టాం, మా వాళ్ళు ఒకడు కుమారి చవితి వచ్చాడు, వాడిని నీ యమలోకానికి తీసుకెళ్లకుండా స్వర్గానికి పంపించే, అందుకోసం అచ్చు వేస్తున్నాం, కావాలంటే నీ కళ్ళ ఎదురుగుండా దొరుకుతుంది కార్యక్రమం చూడమని 4వ కలశం దక్షిణం దిక్కు కేసి పెట్టి, ఇది దక్షిణం ఇప్పుడు నా కుడి వైపు అక్కడ పెట్టి అందులోకి యముణ్ణి ఆవాహన చెయ్యాలి. ఈ మధ్యలో సకల దేవతల్ని ఆవాహన చెయ్యాలి. ఆ తర్వాత ఎంతో పూర్వం చావడానికి ముందు ప్రేతాత్మగా ఉన్నాడే అతను కొన్ని వస్తువులు వాడాడు,
బట్టలు కట్టుకుని ఉన్నాడుగా. మనం చచ్చిపోయిన తర్వాత అంటే బట్టలు తీసేస్తున్నాం కానీ బతికుండగా ఏవో కొన్ని ప్యాంట్లు, కొన్ని షర్ట్లు, కొన్ని పంచెలు, కొన్ని లుంగీలు, కొన్ని గోచీ గుడ్డలు, కొన్ని పేచీ గుడ్డలు ఏవో పెట్టాడు, కొన్ని ఆభరణాలు వేసుకున్నాడు. ఇటువంటి వచ్చిన అతనికి ఏమి ఇష్టమో అవి పెట్టాడు. అక్కడ బతికుండగా అతను వాడుకున్న సామాన్లు ఇష్టమైన సామాన్ అక్కడ పెట్టాడు. ఏది గోదానం చేసే చోట, అదే మన పురుషోత్సర్జనం చేసే చోట, అచ్చిపోసి ఆగోతులు విడిచిపెట్టే చోట పెట్టాలి. ఈ కలశాలకు దగ్గర ఇది విన్నాడు ఒక ఆయన. వాడు బతుకుంటుంటే బీడీలు అంటే ఇష్టపడ్డానికి బీడీలు కట్టుకోసి పెట్టారు. అది కాదు, బీడీలు చూడాలి చుట్టుకోవడం వారికి ఏవో బుద్ధి ఇష్టమైన బుద్ధి ఇష్టపడిగాడు. వారికి ఏ వస్తువులు ఇష్టమో అవి కట్టుకునేవి చేసుకునేవి. ఉంగరాలు ఇష్టం కాదండి, ఆ ఉంగరాలు పెట్టబడ్డాడు దానం చేసేయాలి. లేకపోతే వాడు అయిపోతే బంగారం కదండి అని ఉంగరాలు మాత్రం ఆయనకి ఇష్టం లేదండి. అసలు బతుకుండా ఉంగరం ఎక్కడ పెట్టుకున్నాడు అంటే తీసేస్తున్నారు, పాత కొట్లు పెడుతున్నారు. దీనితో ఉంగరం పారేస్తాం. ఒకరోజు అతని కోసం అతను చేయలేమా? బతుకున్నంత కాలం వాడు ఏదో మనం పోషించాడు కదా, పోషించకపోతే వేరే విషయం. ఆ తర్వాత కొడుకుంటే కొడుకు, కొడుకు లేకపోతే కూతురు, వీళ్ళు ఉండాలి. కొడుకులు అయితే తప్ప కొడుకు చెయ్యాలి మరి, కూతుళ్ళు అయితే చిన్న కూతురు చెయ్యాలి. పురుషోత్సర్జన గుర్తుపెట్టుకోండి. దేవాలయానికి వాటికి కూడా ప్రతిష్టలకు కూడా ఉంది. ఒక మగవాడికి చచ్చిపోయేటప్పుడు కొడుకులు ఉంటే ఇద్దరు ముగ్గురు, అతను చచ్చిపోయాక అతని పేరు మీద గుడు, గుళ్ళో ఒక భాగము ఏదైనా కట్టించినప్పుడు దాన్ని ఆవిష్కరణ ఇంటికి పెద్ద కొడుకు చెయ్యాలి. అదే కొడుకులు లేకుండా కూతుళ్ళు ఉంటే అప్పుడు చిన్నది చెయ్యాలి. అది నేను గుర్తుపెట్టుకోండి. మాకు కూతుళ్ళు మాత్రమే ఉన్నారనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు చిన్న కూతురుతో చేస్తారు. చిన్న కూతురు అంటే వాళ్ళు ఎవరు అనుమానం, బ్రతికున్న వాళ్ళు ఎవరు తిన్నవాళ్ళు వాళ్ళు అన్నమాట. 80 ఏళ్ళు వచ్చాయి ఒక ఆయనకి. ఆయన చచ్చిపోయేదానికి ఆయనకి 5 కూతుళ్ళు 5 కూతుళ్ళు ఆఖరి కూతురు చచ్చిపోయింది. ఆ కూతురు కూడా 60 ఏళ్ళు వచ్చింది. అంటే ఆఖరి కూతురు చచ్చిపోయింది కదండి, మీరు ఇలా చెప్తే ఎలాగంటే అంటుంది ఆవిడ. ఆఖరి కూతురు అంటే బతికున్న వాళ్ళలో చిన్నవాళ్ళని అర్థం. అలాగే కొడుకు